ఇప్పుడు మనం వర్తమానం ఇందో సహోదరుడు డాక్టర్ సుందర్ రాజ్ గారు మనతో మాట్లాడతారు.
ఎఫెసీయులకు రాసిన పత్రిక చిన్న వాక్యం చదివి ఒక అంశాన్ని గురించి చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం పద్నాలుగో వచనం లో ఒక భాగం ఉంది. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేశాను. ఇందులో ఒక మాట, ఆయన మన సమాధానమయ్యుండి, క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్. మనం ఈ అంశం 48వ అధ్యాయం యెషయా గ్రంథం 18వ వచనంలో సమాధానమును గురించిన విషయాన్ని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ సమాధానం అనేది ఏంటో మనం కొంచెం 15 నిమిషాలు తెలుసుకుందాం. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన్ని తన రూపంలో సృష్టించుకున్నాడు. ఆయన నాసికా రంధ్రములలో ఆయన జీవవాయుధను ఊగినప్పుడు వాడు జీవాత్మ, ఆయన రూపం వచ్చింది. అంటే దేవుడు ఎట్లాగైతే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉంటున్నాడో మానవుడు కూడా 3 రూపాలు, ఆత్మ, ప్రాణము, శరీరము. దేవుని యొక్క తలంపులు తలంచగలడు, దేవునితో సమాధానం సంబంధం కలిగి ఉండగలడు. అటువంటి పరిస్థితుల్లో మానవుని దేవుడు సృష్టించాడు. వానికి ఒక పర్యావరణం కూడా సృష్టించాడు, ఒక భూమి. ఈ భూమిలో ఇట్ సస్టైన్స్ లైఫ్ అంటారు, అంటే జీవాన్ని పోషించగలదు. అక్కడ ఒక ఏదైనా తోటను పెట్టి ఆదాము హవ్వ ఇద్దరిని అక్కడ పెట్టారు. దాన్ని పరదయసు అన్నారు. ఇంటికే అంతకన్నా సుఖం ఎక్కడ ఉండదండి. దేవుడు తన బిడ్డల్ని తన రూపంలో సృష్టించి వాళ్ళకి కావాల్సినవన్నీ అక్కడ పెట్టి వాళ్ళిద్దరిని అక్కడ కింగ్స్ అనమాట వాడు. అలా పెడితే వాళ్ళు ఎంతకాలం అన్నా ఆనందిస్తూ ఉండొచ్చు కదండి, కానీ ఎంతకాలం పట్ల. 3వ అధ్యాయం ఆదికాండం వచ్చేటప్పటికి వాళ్ళు దేవుని ఆజ్ఞను తిరుగుబాటు చేయండి మీరారు. 2వ అధ్యాయం ఆదికాండం 15, 16, 17 అధ్యాయం వచనాలు చూస్తే మీరు ఏదే పండునని నిరభ్యంతరంగా తినవచ్చును, కానీ ఆ మంచి చెట్టు జ్ఞానములనిచ్చే వృక్షం యొక్క ఫలాన్ని తినకూడదు. అందులో ఏం మ్యాజిక్ లేదు, అది మామూలు పండే. ఆయన మాటలో ఉంది, కానీ సాతాను యొక్క మోసానికి అవ్వమ్మ పడిపోయింది. ఆ మోసంలో పడి ఆ పండు తీసుకుని తిన్నది. అంతేకాకుండా ఆమె వద్ద భర్తనుంటే భర్తకు కూడా ఇచ్చింది. ఆయన ఏం చేశాడు, అమ్మ దేవుడు లేకపోయినా పర్లేదు కానీ ఈవిడ లేకుండా నేను ఉండలేను అని చెప్పి తినేశాడు ఆయన. ఆమె అయితే మోసపోయింది, అవ్వమ్మ మోసపోయింది, ఆదాం మోసపోలే. ఎందుకు తిన్నాడు, ధైర్యం చేసి తినేశాడు అంతే. వితౌట్ మేడం దెర్ ఇస్ నో యాడమ్ అనుకున్నాడు ఆయన. ఈ మేడం లేకుండా యాడమ్ లేడని తినేశాడు. తినేసిన తర్వాత ఏమైంది వాళ్ళకి, దేవునితో దేవుని మాటలను మీరారు. అంటే దేవుడు అబద్ధికుడుగా వాళ్ళు ఎంచుకున్నారు కాబట్టి ఆయన మాట పక్కన పెట్టి సాతాను మాటకు శిరస వహించారు, మాట విన్నారు. అప్పటి నుంచి వాళ్ళకి సమాధానం లేదు, దేవునితో ఉన్న సంబంధం తెగిపోయింది. ఆదికాండం 4వ అధ్యాయం చూడండి, ఒక వచనంలో ఎక్కడెక్కడ సమాధానాలు తెగిపోయినాయో ఇక్కడ క్లియర్గా వ్రాయబడి ఉంటుంది. ఇక్కడ కయ్యను తన తమ్ముడైనటువంటి హెబెలును చంపి ఏమి కానట్టున్నాడు. అప్పుడు దేవుడుగా కయ్యను దగ్గరికి వచ్చి నీ తమ్ముడేడి అని అడిగాడు. వాడి కాపర్నా, వాడు గొర్రెలకు కాపరు, నేను వాడి కాపరను కాదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అప్పుడు చూడు నువ్వేం చేసావు నాకు తెలుసు, ఆ హెబెలు రక్తం నాకు మొరపెడతా ఉంది భూమిలోంచి. అంటే దేవుడు కయీను మళ్ళా శపించాడు, నిన్ను బట్టి నేల మరలా 2వసారి శపించాను, ఇంకా అది సారం ఇది నీకు, నువ్వు దేశదే మరలా తిరుగుతావు. అంటే 14వ వచనంలో 13, 14 అందుకు కయ్యను నా దోష శిక్ష భరింపలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టేతివి. ప్రదేశము నుంచి, ఈ ప్రదేశం అంటేంటి, వానిక పర్యావరణం. అంతకుముందు ఈ పర్యావరణం అంతా మానవుడికి సహకరించేది, కావలసిన ఇష్టమైన పళ్ళు తీసుకొచ్చి చెట్టు మీద పెట్టేది. ఇప్పుడు ప్రదేశానికి మానవునికి వైరం వచ్చేసింది, శాంతి లేదు. ఇంతమంది పళ్ళు వచ్చేవి ముళ్ళతుప్పలు, గచ్చపొదలు, పురుగులు, పెస్ట్స్ అంటారు చీడ పురుగులు, ఇవన్నీ వచ్చాయి. పళ్ళు దొరకడం లేదు, సమయం ఉంది కానీ ఫలం లేదు. ఇంకా చూసినట్లయితే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి, దేవునికి మానవునికి కూడా దూరం వచ్చేసింది, శాంతి లేకుండా పోయింది. ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి రావడానికే వీల్లేదు. రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనం ఇంకనూ శత్రువులమై ఉండగా అని రాయబడింది. మనం దేవునికి ఏమయ్యాం? శత్రువులం అయిపోయాం. శత్రువులు ఎవరు రానియరు ఇంటికి, మీ ఇంటికి రానియరు, ఎక్కడికి రానియరు, వాడు శత్రువు. మనం దేవునికి శత్రువు అయ్యాం. ఎందుకు? ఆయన మాటను వినకుండా. మనం అంటే మనం వినలేరు కదండీ, ఆయన ఎవరు ఆదాం గారు చేసిన దానికి మనమేంటండి బాధ్యులు అనొచ్చు కదా. కానీ మనం ఆదాం పిల్లలమే, ఆయన మనకు ఆదిగా ఆది తండ్రి. కాబట్టి మనం అంతా వెనక్కి వెళ్ళిపోయాం అనుకోండి, మనంతా బ్యాక్ టైం బ్యాక్ చేస్తే మనం ఎలా చిన్నపిల్లల నుంచి ఏమవుతాం, తల్లిదండ్రులు తల్లి గర్భంలోకి వెళ్ళిపోతాం, తల్లి గర్భంలో నుంచి ఆ నెక్స్ట్ ముందు జనరేషన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఆదాము లోపల ఆయనలో నుంచి వచ్చిన ప్రతి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది, ప్రతినిధిత్వం ఉంది అక్కడ. కాబట్టి అందరూ ఆయనలో ఉన్నట్టే కదా. అందుకే మనం ఆదాము లక్షణాలు పెట్టుకునే వస్తాం బయటికి, ఆయన తిరుగుబాటు లక్షణాలు ఆ లక్షణాలు. కనుక దేశ దిమ్మరు అంటే నీ సన్నిధికి రాకుండా. మానవుడు దేవునికి కూడా విరోధి, దేవునికి మానవునికి మధ్యలో శాంతి లేదు, సమాధానం లేదు. భూమి మీద దేశ దిమ్మరునై ఉందును, దేశ దిమ్మరిని వేగబాండ్ అనమాట. వేగబాండ్ అంటే దేశ దిమ్మరు ఎవడండి? ప్రతి మనిషి ఏదో పని చేసుకుంటాడు, వాడికి వాడు అట్లీస్ట్ సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాడు, వాడు క్షేమం వాడు చూసుకుంటాకి ప్రయత్నం చేస్తాడు. పొద్దున్నే మనం లేచాము, అక్కడ 6 బాత్రూములే ఉన్నాయి, ఇంతమంది స్నానం చేయాలి, లైన్లో ఉండాలి. కొంతమంది తొందర చేసే 4 గంటలు లేచి స్నానం చేసేస్తారు. ఎందుకు? అందరు లేకముందే బాత్రూములకి బ్రష్ పెరగకముందే నేను స్నానం చేసేయాలి, తన మన క్షేమం మనం కోరుకుంటున్నాం కరెక్ట్. కనుక మనిషి ప్రతివాడు తన క్షేమాన్ని తను కోరుకుంటాడు. ఈ ట్రైస్ టు బి అట్ పీస్ విత్ హిమ్సెల్ఫ్. కానీ వేగబాండ్ అనేవాడు హీఈస్ నాట్ అట్ పీస్ విత్ హిమ్సెల్ఫ్. వాడు దానితో తాను కూడా సమాధానంలో లేడు, ఏం చేయాలో తెలియదు, తిరుగుతూ ఉంటాడు. మనుషులు చేసే పనులు ఇప్పుడు అలాగే ఉన్నాయండి, ఏం చేస్తున్నారో తెలియదు. మన అసెంబ్లీని చూస్తే తెలుస్తుంది ఏం చేస్తున్నారో, ఏంటి జరుగుతుందో తెలియదు. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియదు, మళ్ళీ ఏం చేస్తున్నారో తెలియదు, మనల్ని ఏం చేస్తారో తెలియదు. ఎందుకు? దేశ దిమ్మరితనం, అంత పిచ్చి పిచ్చి పనులు అనమాట. దాని ప్రొడక్షన్ ఏమి ఉండదు, 24 గంటలు కష్టపడి ఒక దమ్మిడి కూడా సంపాదించుకోలేము అలాంటి పనులు. అంటే దేవుని దృష్టిలో దేశ దిమ్మరివై నేను తిరుగుదును. తర్వాత ఎవడు నన్ను కావునన్ను కనుగొనివాడెవడో వాడు నన్ను చంపును. ఇప్పుడు మనిషికి మనిషి మధ్యలో కూడా సమాధానం లేదు, మనిషికి వానికి మధ్యలో సమాధానం లేదు, మనిషికి దేవునికి మధ్య సమాధానం లేదు, మనిషికి వాడి యొక్క పర్యావరణానికి భూమికి మధ్యలో సమాధానం లేదు, మనిషికి మనిషి మధ్య కూడా సమాధానం లేదు. అసలు మొత్తం సమాధాన అసమాధాన పరిస్థితుల్లోకి ఈ దేవునికి తిరుగుబాటు చేసి మనం తెచ్చుకున్నాం. ఇప్పుడు మనిషి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయాడనమాట. ఈ నిస్సహాయ స్థితిలో వెళ్ళినప్పుడు దేవుడే చొరవ తీసుకొని 3వ అధ్యాయం మనం 20వ వచనం చూసినట్లయితే అక్కడ వాళ్ళ పాపంలో పడినప్పుడు వాళ్ళకి చర్మపు చొక్కాయలను తొడిగించాడు. అంటే చర్మపు చొక్కాయలను తొడిగించినప్పుడు ఏమవుతుంది? ఆయన పశువులను చంపి వాళ్ళ రక్తం కార్చుట ద్వారా ఆ పశువుల యొక్క చర్మాన్ని తీసి చొక్కాయలను చేయించాడు, వాళ్ళ యొక్క సిగ్గు కప్పడానికి అన్నట్టు. అది ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో చేసిన కార్యానికి సాదృశ్యంగా ఉంది. ఇప్పుడు మనిషికి దేవునికి ఈ శాంతి అనే లేని పరిస్థితిలో శాంతిని సమకూర్చాలి అంటే ఎవరో ఒకళ్ళ నుంచి ఇనీషియేటివ్, అంటే మొట్టమొదట అడుగు వేయాలి. మానవుడు ఎన్ని అడుగులు వేసినా దేవుని దగ్గరికి వెళ్ళలేడు, ఎందుకంటే వాడు మొత్తం పాపంలో కూరుకుపోయి ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు దేవుడే ఏదో చేయాలి కనుక ఆయనే దిగి వచ్చి, ఆదామా నువ్వెక్కడా, ఎవరు చెప్పారు నువ్వు నిగంబంగరుగా ఉన్నావని? ఆయన తెలియదేంటి అవన్నీ? తెలుసా తెలీదా దేవునికి? తెలుసు. తెలుసా కూడా అడుగుతున్నాడు. ఎందుకు? వాడు రియలైజ్ అవుతాడు, వాడు తెలుసుకోవాలి. ఎవరు చెప్పండి నీకు దిగంబరుగున్నావని? నేను చెప్పకూడదు, తినకుండా పని తింటివా? అది తెలియదు ఆయన ఎవరికి, తిన్నాడో లేదు తెలుసు. ఆయన అప్పుడు మొదలెడుతున్నాడు. ఆయన డైరెక్ట్గా చెప్పొచ్చు కదండి, నేను తిన్నాను దేవా ఇలా అయిపోయింది, నువ్వు ఇచ్చిన ఈ స్త్రీ మళ్ళీ దేవుడి మీద పెట్టడం, నువ్వు ఇవ్వకుండా ఉంటే ఈ స్త్రీని నాకు ఇందాంటి పరిస్థితి వచ్చేది కాదని చెప్పడం అన్నమాట. ఈమె ఇచ్చింది తిన్నాను అని. ఇలాగ మానవుడు బ్లేమ్ గేమ్ అన్నమాట, ఎంతసేపు ఇంకోళ్ళ మీద తొయ్యడు. కనుక దేవుడు తనంతట తానే ఆ మొట్టమొదటి అడుగు తీసుకొని తన కుమారుని ఈ లోకానికి పంపించాడు. అందుకే ఫిలిప్ ఎఫెసీయుల రాసిన పత్రిక 2:14 ఆయన మనకు సమాధానం, ఆయనే మనకు సమాధానం. ఈ గొప్ప వైరాన్ని సంధి చేయాలి అంటే వెల చెల్లించాలండి. వెల చెల్లించకుండా ఈ దేవునికి తిరుగుబాటుకి ప్రతి పాపములకు శిక్ష ఉంటుంది. ఆ శిక్ష ఎవరో భరించాల, మనం భరించే పరిస్థితులు లేవు. మనం భరించామంటే ఇంకంతే, మార్గంలోకి వెళ్ళాల్సిందే. అది డిటర్మిన్ చేశారు. ఈ పాపమునకు వచ్చే శిక్ష ఏంటి? మరణం. మరణం అంటే ఏంటి? దేవునితో శాశ్వతంగా ఎడబడటం, అది నరకం అంటారు. అక్కడ పోవాలా? మరి అలాంటిది ఎవరో ఒకరు తీసుకోవాలా ఆ శిక్ష? ఎవరు తీసుకున్నారు? యేసు ప్రభువారు తీసుకున్నారు. అందుకని రోమీలు రాసిన పత్రిక 5:1 నౌ హ్యావ్ బీయింగ్ జస్టిఫైడ్ బై గాడ్ వీ హ్యావ్ పీస్ విత్ గాడ్. యేసు దేవుని ద్వారా నీతిమంతులుగా తీర్చబడిన మనము ఆయనతో సమాధానం కలిగి ఉన్నాం. మనం నీతిమంతులుగా తీర్చబడ్డామంటే యేసు ప్రభువారి రక్తము ద్వారా మాత్రమే. కొలొస్సీయులు రాసిన పత్రిక 20:20 చూసినట్లయితే, మొదటి అధ్యాయం 19:20 ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకున్న వలనని తండ్రి అభీష్టమని. యేసు ప్రభు ద్వారా తిరిగి మనము సమాధానం, దేవునితో సమాధానం పొందవలనని మనము చేసిన పాపం యొక్క శిక్ష అంతటిని కూడా కుమారుని మీద వేశాడు. ఎక్కడ? ఆయన సిలువకి ఎక్కించి. నరకంలో ఒక్క మాట చెప్పి ముగిస్తాను. నరకంలో మనుషులు అంత జ్ఞానం ఫుల్గా ఉంటుందండి వాళ్ళకి. ఇప్పుడైతే దేవుడు ఉన్నాడా లేడా, యేసుప్రభు వారే దేవుడు అని అట్లా చెప్తాం, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు అక్కడ ఏమి రాదండి, నరకంలో అందరూ బిలీవర్సే, నరకంలో అందరూ విశ్వాసులే. కానీ ఆ విశ్వాసం పనికిరాని విశ్వాసం, అది లెక్కింపబడదు. పరలో నరకంలో ప్రార్థనలు చేస్తారు ఎవరన్నా? నరకంలో చేరా? చేస్తారండి. 16:16 ధనికుడు పరల నరకానికి వెళ్ళి ఏం చేస్తున్నాడు? వాడు అడుగుతున్నాడా అబ్రహాంని? ఆయన పంపించయ్యా లాజర్ని, లాజర్ని పంపించి నాకు ఇక్కడ నాలుక ఎండిపోతుంది. నాలుక ఎండిపోయే అంత దాహం వేస్తే ఎవరన్నా ఎన్ని నీళ్ళు అడుగుతారండి? నేనైతే 2-3 లీటర్లు అడుగుతాను నీళ్లు. ఎందుకు? నాలుక ఎండిపోతుంది. వాడు ఎంత అడిగాడు నీళ్లు? 7 ఇంపన చొక్క అంట. అంటే అక్కడ కొంచెం మైండ్ కూడా కొంచెం పాడవద్దేమో ఆ ఎరక యాతనకి. ప్రార్థించాడు కదా, ఏమన్నాడు అబ్రహాము? బే, ఇంకేమన్నాడు? పోన్లేదు, నేను అయితే చచ్చాను, నాకు ఇంకా ఉన్నారు, నాకు 4 సహోదరులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసేటట్టున్నారు డైరెక్ట్గాను. వాళ్ళు ఇక్కడ రాకుండా చూడడానికి ఆయన పంపించాయా? వాళ్ళకి సువార్త చెప్తాడు ఎవరిని? లాజరుని. ఆయన ఈయన చెప్పి ఈయన అనలేదు, ఆయన చెప్పినప్పుడు వాళ్ళ సహోదరులు వింటారంట. అబ్రహాం ఏమన్నాడు? వాళ్ళకి అక్కడ ధర్మశాస్త్రం ఉంది, ప్రవక్తలు ఉన్నాయి. ఆ ఇంటకి వాళ్ళకి బోర్డు ఉంది, అక్కడ అక్కడ మీటింగ్స్ పెడతారు, పరిశుద్ధ సమాజ కూడికలు పెడతారు, అన్నీ పెడతారు. వినాలనుకుంటే వినొచ్చు. ఇక్కడి నుంచి వెళ్ళేవాడు చెప్తే ఆయన అడిగిన దేనికి కూడా సమాధానం చేస్తానలేదు. అలాగే నరకంలో చాలా ప్రార్థనలు చేస్తారు కానీ దానికి ఏమీ సమాధానం. దెర్ విల్ బి నో రిప్లై. దెర్ విల్ బి సో మెనీ ప్రేయర్స్. నరకంలో బోళ్ళు ప్రార్థనలు వస్తాయి, ఏదికి సమాధానం రాదు, ఆన్సర్ రాదు. అంతే కదా, యేసుప్రభు వారు సిలువనెక్కినప్పుడు ఆయన కూడా ఒక ప్రార్థన చేశాడు, నా దేవా ఏల నన్ను. 27వ అధ్యాయం మత్తయి సువార్త 46వ వచనం. ఏ సమాధానం వచ్చింది? ఏమీ రాలేదు, ఏ సమాధానం లేదు. అంటే యేసుప్రభు వారు సిలువలో ఎటువంటి యాతన అనుభవించాడు? నరక యాతన అనుభవించాడు. ఆయన తండ్రి కుమారుడయ్యుండి భూమి మీద ఆయన ఎప్పుడు అడిసినా ఆయన అన్న వాయిస్ వచ్చేది పరలోకం నుంచి. ఆయన సిలువ ఎక్కినప్పుడు ఏ వాయిస్ లేదు, హెవెన్స్ ఆర్ సైలెంట్. ఆ యాతన ఎవరిదండి? మంది. మనం పడాలి యాతన. అటువంటి శ్రమలు ఆయన సిలువలో అనుభవించి ఆయన మనకు సమాధానమైనాడు. ఆయనను రక్షకుడిగా అంగీకరించినట్లయితే, ఆయనలో నువ్వు ఉన్నట్లయితే దేవుని సమాధానం మనకి దొరుకుద్ది. దేవుని సమాధానం లేకుండా ఆయన దగ్గరికి వెళ్ళలేం, ఎందుకంటే ఆయనకు మన శత్రువులు. బేసికల్గా ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఆయన ఇచ్చే సమాధానాన్ని తీసుకునే వెళ్ళాలి. అది ఎక్కడ ఎక్కడుంది? అది ఒక వ్యక్తిలో ఉంది. ఆ వ్యక్తే సమాధానం. ఆ వ్యక్తి ఎవరు? యేసు ప్రభువారు. కనుక ఆయన నువ్వు కలిగినట్లయితే నువ్వు సమాధానం పొంది తండ్రి దగ్గరికి వెళ్ళగలవు. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ప్రార్థన చేద్దామండి, అందరూ కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మా జీవము కలిగిన దేవ, ఈ ఉదయకాలంలో కుటుంబ ప్రార్థనగా మేము కలిసి వచ్చుటకై మీరు మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి నడిపించినందుకు అంత వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము. మీరు మాకు సమాధానమయ్యండి, తండ్రితో సమాధానపరిచినందుకే ఎంతో వందనములు స్తోత్రములు. సిలువలో మీరు చేసిన కార్యమును బట్టి ఎంతో వందనములు. మా కొరకు పాపము మా పాపము కొరకు మీరు అనుభవించినటువంటి ఆ శ్రమ మేము వర్ణింపజాలము, అర్థం చేసుకున్న జాలం. అయితే దానివల్ల మాకు వచ్చిన సమాధానమును మేము అంగీకరించి స్వీకరించి తండ్రి వద్దకు మీరు మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనములు స్తోత్రము చెల్లిస్తూ కొద్ది ప్రార్థన క్రీస్తు ప్రభువు పేరట పెట్టుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్.